నమస్కారం. గతంలో మనం ఆత్మకున్న శక్తుల గురించి తెలుసుకున్నాం. మనసు, బుద్ధి, సంస్కారం. చాలా చక్కగా సంస్కారం గురించి వివరించారు సిస్టర్ ఉమారాణి గారు. అంటే జన్మతః వచ్చే సంస్కారం, పూర్వజన్మ వల్ల వచ్చే సంస్కారం, చుట్టుపక్కల ఉన్న ప్రపంచం నుండి అలవడే సంస్కారం, అన్నింటికన్నా ముఖ్యమైనది సాంగత్యంతో వచ్చే సంస్కారం అని చెప్పి అలవాట్లే సంస్కారంగా మారుతాయని కూడా చెప్పారు. అయితే తలుచుకుంటే మనం రియలైజ్ అవుతే ఈ జన్మలోనే మన సంస్కారాన్ని మనం మార్చుకోవచ్చు అని కూడా చెప్పారు. అయితే ఇవన్నీ తెలుసుకునేటప్పుడు నాకు అనేక ఆలోచనలు వచ్చాయి, అనేక డౌట్స్ కూడా వచ్చాయి. నాకు తెలిసింది మీకు కూడా వచ్చాయని. అందులో ఒక డౌట్ ఇప్పుడు నేను సిస్టర్ని అడుగుతాను. ఓం శాంతి సిస్టర్. మీరు చెప్పారు మన ఆత్మ ఈ శరీరాన్ని విడిచి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది, దాంతోపాటే ఈ జన్మలో ఉన్న బుద్ధి, మనసు, సంస్కారం అనే గుణాలను కూడా తనతో తీసుకెళ్తుంది. చనిపోయేటప్పుడు ఏదైతే ఆ ఆత్మ ఫీల్ అవుతుందో, ఏదైతే అనుభవిస్తుందో, అదే నెక్స్ట్ జన్మలోకి వస్తుంది అన్న ఒక సిద్ధాంతాల పరంగా చెప్పారు. అయితే ఒకటి సాధారణంగా అంటూ ఉంటారండి, లైక్ మనం ఎంత సంపాదించినా జీవితంలో వెళ్లేటప్పుడు ఇవేమీ తీసుకెళ్లము, మనం తీసుకెళ్లేది పుణ్యం పాపం, మనం చేసుకున్న పుణ్యం పాపం. అది ఏ రూపంలో వస్తాయి, ఎలాగ తెలుసుకోవటం, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ వస్తున్నాయి, మీరు వివరిస్తారా?
అయితే మనం ఎంతో మందిని చనిపోతూ మన కళ్ళ ముందు ప్రాణం విడుస్తున్నప్పుడు చూస్తున్నాం కదా, ఇలాంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతున్నప్పుడు కూడా మరి ఆలోచన నిజంగానే వస్తుంటది, అందరికీ తప్పకుండా వస్తుంది, ఎన్నోసార్లు ఆలోచించుండొచ్చు కూడా. అది మనకు కనిపించదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నాం, మళ్ళీ దాన్ని కేర్లెస్ అయిపోతూ ఉన్నాము. మరి ఎలా తీసుకెళ్తుంది ఆత్మ అంటే, అది వెళ్తున్న ఆత్మనే మనకు కనిపించినప్పుడు ఆత్మ క్యారీ చేసేది ఏది, ఏదైనా క్యారీ బ్యాగ్ మనకు కనిపించదు అనమాట. ఏదైనా బ్యాగ్ లో పెట్టుకుని ప్యాక్ చేసుకుని తీసుకెళ్లేటట్టు కాదు, పెట్టాబెడ పెట్టుకుని. ఇది సంస్కారం రూపంలో తీసుకెళ్లడం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి, అది ఇంప్రెషన్స్ రూపంలో అనమాట. వాటిని మనం సబ్ కాన్షియస్ మెమరీస్ అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఆ స్మృతుల రూపంలో ఎంత స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఉన్నాయనుకోండి, సో అంత స్ట్రాంగ్ మెమరీస్ అనమాట వాటికి. ఆ సంస్కారం అనేది అంత స్ట్రాంగ్ గా పర్సనాలిటీగా వాళ్ళది ఏర్పడుతుంది కాబట్టి, అది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అది వెంటనే పుట్టగానే మళ్ళీ వాళ్ళకి దాందే ఎక్కువగా స్టిమ్యులేషన్ అనమాట. మన మైండ్ లో ఆలోచనలు దాని ప్రకారంగానే నడుస్తాయి అనమాట. ఇది ఎలా చెప్తాము అంటే, మనం చేసిన కర్మలు మన వెంట రావడానికి ఒక వ్యక్తి గురించి మామూలుగా ఒక స్టోరీ చెప్తారనమాట. అతడికి చాలా డబ్బున్న వ్యక్తి అండి, కాకపోతే అతడికి చాలా ముగ్గురు ప్రాణమిత్రులు ఉన్నారు. అందులో మొదటి మిత్రుడు ఎప్పుడంటే అప్పుడు తన అవసరానికి, ఇతని దగ్గర నుంచి డబ్బున్న వ్యక్తి కదా అని డబ్బు అవసరాలకు అడుగుతూ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా రెండో వ్యక్తి కూడా ఎప్పుడు డబ్బు అవసరాలకి ఏ పరిస్థితి వచ్చినా సరే ఇతని దగ్గరికే వస్తూ ఉంటాడు, ఎప్పుడు కాదనకుండా హెల్ప్ చేస్తాడు ఇతని ఫ్రెండ్స్ కి. ఇక మూడో వ్యక్తి కూడా ఇతడు అతడు చాలా కొంచెం అన్యోన్యంగా ఉంటూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంటారు. అనుకోకుండా ఒకసారి ఈ వ్యక్తికి ఒక పరిస్థితి వస్తుంది అనమాట. ఏంటంటే ఆయనకి కోర్టులో ఒకటి సాక్ష్యం, ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పేవాళ్ళు కావాల్సి వస్తుంది. ఆయన ఎంత ధీమాగా ఉంటాడంటే, నాకు ముగ్గురు ప్రాణమిత్రులున్న తర్వాత నాకెవరి గురించో ఎందుకు ఆలోచించాలి అనేసి ఆలోచించకుండానే వెళ్ళిపోతాడనమాట ఫస్ట్ మిత్రుడి దగ్గరికి. అసలు అతను జీవితంలో ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు ఇప్పుడు అనమాట, అతను ఆ అడిగిన వెంటనే ఆ మిత్రుడి నుంచి ఏదైతే తనకు సమాధానం లభిస్తుందో, నాకు ఇలాగ సాక్ష్యం చెప్పడానికి రావాలి నువ్వని చెప్పేసి అడగగానే ఆ మొదటి మిత్రుడు ఏమంటాడంటే, నువ్వు నాకు ఇంతవరకు ఎన్నిసార్లు అడిగినా కాదనకుండా నాకు డబ్బు సహాయం చేసావు, నేను కాదనను నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నాకు ఎన్నోసార్లు చేసావు, నువ్వు ఒక్కసారి ఇది జీవితంలో ఫస్ట్ టైం నన్ను అడుగుతున్నావు, కానీ సారీ నేను మాత్రం సాక్ష్యం చెప్పలేను అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఇంకా నువ్వు ఇంతవరకు ఇచ్చిన డబ్బు నీకు వడ్డీతో సహా కావాలంటే చెల్లిస్తే సాక్ష్యం చెప్పించుకో అంటాడు. దాంతో ఇంకా చాలా హర్ట్ అవుతాడు అనమాట. అసలు ఎప్పుడు ఊహించిన విషయం ఇలాగ, తను అసలు వచ్చిన సమస్య కంటే ఎక్కువ షాక్ అతడికి ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఇలాగా చెప్తాడు అనుకుని ఎప్పుడు అనుకునే విషయం అనమాట. అప్పుడు ఈ ఆలోచనలో పడిపోయి అతని సమస్య కంటే ఎక్కువగా ఈ ఫ్రెండ్ ఇచ్చిన రెస్పాన్స్ చూసి చాలా బాగా ఫీలోన్ అయిపోతాడు. రెండో మిత్రుడి దగ్గరికి వెళ్తాడు నెమ్మదిగా. ఆ రెండో మిత్రుడితో చెప్పుకుంటాడు, అలా అసలు నేను ఎప్పుడు ఊహించిన విషయం చూడ, అతను ఇలా మాట్లాడాడు, నాకు చాలా బాధగా ఉంది, నాకు వచ్చిన సమస్య కన్నా కూడా నాకు ఇది చాలా బాధగా ఉంది. యాక్చువల్ గా ఫ్రెండ్ మీన్స్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని చెప్పుకుంటాం. సో ఆ రెండో వ్యక్తి కూడా ఏమంటాడంటే, సరే ఆ మొదటి మిత్రుడు వాడు చేసినట్టయితే నేను చెయ్యాలి, నేను మాత్రం వస్తానులే, సాక్ష్యం చెప్తానులే అంటాడు. అయితే చాలా రిలాక్స్ అయిపోతాడు ఆ మాట వినగానే. బట్ నెక్స్ట్ మళ్ళీ ఏమంటాడంటే అతడు, నేను కోర్టు గేట్ వరకే వచ్చి సాక్ష్యం చెప్తాను, లోపల మాత్రం రాను బెంచ్ ముందుకు అంటాడు అతను. ఇంకేముంది, అతడికి ఇతడికి పెద్ద తేడా ఏం లేదనమాట. ఏదో ఓదార్చినట్టే ఓదార్చాడు. బట్ ఇతను కూడా మళ్ళీ ఏం చేశాడు, సమయం వచ్చినప్పుడు నాడు నా వల్ల కూడా కాదు అంటాడు అనమాట. గేట్ లోపలికి రావడం నా వల్ల కాదంటాడు. ఈ రెండు విధాల ఇంకా దెబ్బతినేసి అతడి చేలో మూడో మిత్రుడితో అన్యోన్యంగా ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్లి బాధ అంతా చెప్పుకుని, అసలు వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలా అనుకోలేదు నేను ఎప్పుడు కూడా అని చెప్పేసి అంటే అతను చాలా ఓదార్చి మూడో మిత్రుడు అంటారు, నేను వాళ్ళలాగా చెయ్యను, ఇప్పుడు నువ్వు ఒక్కడవే నాకు మిగిలింది ఏం కాదు, సో నేను సాక్ష్యం చెప్తాను బాధపడకు, కోర్టు లోపలికి కూడా వస్తాను, బెంచ్ ముందు నిలబడతాను, కానీ ఒక కండిషన్ అని అనుకుంటాడు. చెప్తున్నాడు చాలు నాకు సాక్ష్యం చెప్తా అంటున్నాడు, కండిషన్ ఏదైనా ఒప్పుకుంటా అనుకున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఓకే సరే అంటాడు. అప్పుడు ఆయన ఏం కండిషన్ చెప్పాడంటే, నేను బెంచ్ ముందు నిలబడి ఉన్నది ఉన్నట్టే చెప్తాను, అబద్ధం మాత్రం చెప్పనంటాడు అనమాట. అప్పుడు వాస్తవానికి మన నిజ జీవితంలో ప్రతి వ్యక్తికి ఈ ముగ్గురు మిత్రులు ఉన్నారు. ఈ ముగ్గురు మిత్రులలో ప్రతి వ్యక్తి ఫస్ట్ పరుగు తీసేది ఇక్కడ వైపు కంటే, ఫస్ట్ ప్రయారిటీ ఇన్ లైఫ్ దేనికంటే మనం ఇస్తున్నది ప్రాముఖ్యత, డబ్బు, ధనం. ధనం కోసం మనం సంబంధాలు విలువలు ఎన్నిటినైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈరోజు. కానీ ఆ డబ్బు మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం పనిచేయదు. మన ఎవరో ఒక వ్యక్తే మనకు అవసరానికి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది నువ్వు ఎప్పటికైనా బాధ అనుభవించాల్సి వస్తుంది ఇలా చేసిన తప్పుకు అని కొంచెం మనల్ని అర్థం చేయించడానికి ప్రయత్నిస్తే, దానికి మనం ఏమని కన్విన్స్ చేస్తాం వాళ్ళను అంటే, నేను చేస్తుంది తప్పు కాదు, డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం, ఎందుకంటే ఇది నా బాధ్యత, నా కుటుంబంలో నా భార్య పిల్లల్ని పోషించడం కోసం, వాళ్ళని సుఖపెట్టడం కోసం నేను సంపాదిస్తున్నాను, నా స్వార్థం కోసం కాదు, నేను అనుభవించట్లేదు, సో నా భార్య పిల్లలు సుఖపడడాని కోసం నేను సంపాదిస్తున్నానంటే, ఓకే వాళ్ళని చక్కగా చూసుకోవాలనే బాధ్యత నీకు ఉంది సమాజంలో, అలా ఉంది మనకు పద్ధతి ఒక ఫ్యామిలీ అన్నప్పుడు కుటుంబంలో. కానీ నువ్వు ఇంకొకరికి నష్టం కలిగించి, ఇంకొకరికి దుఃఖం కలిగించి, ఇంకొకరికి చెడు చేసి నువ్వు భార్య బిడ్డల్ని సుఖపెట్టడం కోసం సంపాదించమని ఏ శాస్త్రంలో రాసలేదు, ఎవరు చెప్పలేదు మనకు అలాగా. బట్ నేను అలా చేసిన తప్పులేదు వాళ్ళకు సుఖపడడం కోసం అని అంటాడు వ్యక్తి. సరే నిజమే చెయ్యండి. అలా చేస్తే ఒకవేళ చేసిన పాపానికి ఫలితము మీ కాలో చెయ్యో యాక్సిడెంట్ లో పోతుంది, మీకే ప్రాణం పోయింది అనుకుందాము. హార్ట్అటాక్ తట్టుకోలేక వ్యక్తి మీరు చేసిన నష్టానికి వాళ్ళు హార్ట్అటాక్ వచ్చి వెళ్ళిపోయారనుకోండి. సో ఇలా ఇప్పుడు మీకు వస్తే ఆ బాధ, మీరు సంపాదించిందంతా పంచుకున్నారు, మరి మీ బాధని ఎంతవరకు పంచుకుంటారు? మీరు ఆఖరికి ప్రాణం కూడా పోతుంది అనుకోండి, శరీరమే విడవాల్సి వస్తుంది అనమాట ఆ సంఘటన, ఏదో ఒక దుర్ఘటన జరిగేసి, అప్పుడు మీరు ఉండండి మేము వెళ్తాము అని వస్తారా? మాకోసం కదా మీరు చేసింది ఇక పాపాలన్నీ. సో ఆ పనికి ఫలితం మీకు ఇలాంటి పనిష్మెంట్, మీరు అర్ధయుష్తో వెళ్లాల్సి వస్తే మీరుండండి నేనే వెళ్తాను అనే చాయిస్ ఉందా? అలాగా నిజంగా వెళ్లాలనుకుంటే కూడా ప్రాణాన్ని ఇచ్చే భార్య పిల్లలున్నా కూడా వెళ్ళలేరు. వాళ్ళు ఎక్కడి వరకు రాగలుగుతారు, మనకెంత ప్రాణం ఇచ్చే వాళ్ళైనా అంటే శ్మశానం వరకే మన యాత్ర, ఆ గేట్ తర్వాత మనం పోతున్న యాత్ర మనం ఒంటరిగానే మళ్ళీ చేస్తున్నాం. మరి ఆ ఒంటరి యాత్రలో, ఆ ప్రయాణంలో మన వెంట వచ్చేది ఎవరు అంటే ఆ మూడో మిత్రులే. సో నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను, అబద్ధం చెప్పను అన్నటువంటి ఆ మిత్రులు ఎవరో కాదు, మన వెంట వచ్చే మన సంస్కారాలు, మన మనస్సాక్షి అన్నమాట. అందుకోసమే చెప్తారు. చాలా మంది ఏమనుకుంటారు, ఒక సమయానికి ఇద్దరు పిల్లలు జన్మించారు, ఒకరు పూరి గుడిసెలో పుట్టుతారు, ఇంకొకరు చాలా గొప్ప ధనవంతుడి మహల్లో పుట్టొచ్చు. అప్పుడు మామూలుగా సమాజం ఏమంటుందంటే, భగవంతుడు ఎంత పక్షపాతం చేశాడు, ఆ అబ్బాయికి అంత చక్కటి జన్మ ఇచ్చి వీడికి ఇంత పూరి గుడిసెలో పుట్టించాడే, ఇంత గరీబ్ పేదవాడి కానీ అనుకోవచ్చు మనం. కానీ వాస్తవానికి ఏంటంటే, అదే ముహూర్తంలో ఆ క్షణంలో ఈ ఇంట్లో పుట్టాలి, అక్కడ ఆ పూరి గుడిసెలో పుట్టాలి అని నిర్ధారించింది భగవంతుడు కాదని చెప్తారు ఇక్కడ. అదెవరు అంటే, ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ శరీరం అనేది ఆత్మకు ఒక పంజరం లాంటిది అని చెప్తాం. ఇందులో ఉన్నంత వరకు బాండేజ్ అనమాట. ఈ బాండేజ్ లో ఉన్నప్పుడు మన ఆత్మకి కంప్లీట్ నాలెడ్జ్, మూడు కాలాల జ్ఞానం అనమాట, ఆత్మ మర్చిపోతుంది, ఓన్లీ వర్తమానాన్ని చూడగలుగుతుంది ఆత్మ. బట్ ఆత్మ ఈ శరీరం నుంచి ఒకసారి బయటకు వెళ్ళిపోయిందంటే తనకు మూడు కాలాల జ్ఞానం తెలుస్తుందంటారు ఆత్మ. అయితే ఏ కర్మలు చేసి వచ్చింది ఆత్మ? మంచి కర్మ చేసింది అంటే ఆ సంస్కారం నేను ఎక్కడ పుడితే అనుభవిస్తాను, ఆత్మే నిర్ధారించుకుంటుందని చెప్తారు. తను ఒకవేళ చెడు కర్మలు చేసిందంటే ఆ ఆత్మ చనిపోయిన తర్వాత నాకు ఇంత పాప ఖాతా ఉంది, నేను ఏ తల్లిదండ్రితో ఏ కుటుంబంలో పుడితే ఏ సమాజంలో పుడితే ఈ పాప ఫలితం నేను ప్రక్షాళన చేసుకోగలుగుతానని ఆత్మే నిర్ధారించుకుంటుందంట అక్కడ. సో ఈ రెండు ప్లేసెస్ లో జన్మ తీసుకున్న శిశువులలో ఇద్దరు ఆత్మలు వాళ్లకు వాళ్ళు నిర్ధారించుకుని తీసుకున్న జన్మ, అది వాళ్ళ సంస్కారం వాళ్ళ కర్మానుసారంగా. ఎందుకంటే అది ఆత్మ వెంటనే వచ్చింది కాబట్టి ఆ సంస్కారం ఆత్మ రియలైజ్ చేస్తుంది అనమాట తను శరీరాన్ని విడిచిన తర్వాత. సో ఇలాగ మనం చేసిన కర్మలు సంస్కారాల రూపంలో అది మన వెంట క్యారీ అవుతున్నాయి, పుణ్యం పాపం దాన్ని బట్టి మన జన్మ ఎలాంటి జన్మ తీసుకుంటున్నాం. మనం చేసిన కర్మ ఫలితాలు, పాపం చేశాము, చెడు కర్మలు చేశాము, హింసించాము, దాని ఫలితం పుట్టడంతో కొంతమంది చూడండి కుంటి వాళ్ళుగా, విటి వాళ్ళుగా, గుడ్డి వాళ్ళుగా పుట్టొచ్చు, హ్యాండిక్యాప్ గా పుట్టొచ్చు, ఎన్నో రోగాలతో పుట్టొచ్చు. సో అలాంటప్పుడు ఈ జన్మలో ఏం చేయలేదు కదా ఇంకా పాపం, మరి అది పనిష్మెంట్ అంటాం కదా మనం అంగవైకల్యం. ఏదైనా కానివ్వండి, పుడుతూనే ఈ ప్రపంచం పైన అతనిలో ఒక స్పృహ వచ్చింది తన గురించి చూసుకోవడంలో అంటే, అప్పుడు అందరితో పోల్చుకుని చూసుకుంటే ఆ ఫస్ట్ స్మృతి ఆ పిల్లవాడికి పుట్టగానే తనకు లభించేది ఏంటి, దుఃఖమా లేకపోతే సంతోషమా? బాధనే కదా. సో ఈ బాధ జీవితంలో మొదటి నుంచి అతను మొదలుపెట్టిందే బాధతోటి అని అంటే తనను చూసుకుని కారణం ఏంటి, తనకు గతం చేసుకున్న కర్మల ఫలితంగా తనకు వచ్చినటువంటిది ఇక్కడ క్యారీ అయింది అనమాట. సో ఆ కర్మ ఫలాలను మనం పుట్టడంతో పాటుగా అనుభవిస్తున్నాము, మధ్యలో కూడా అనుభవిస్తున్నప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అలాగా పుణ్యం పాపం మనకి ఎక్కడైతే ఎదురవుతూ ఉంటాయో, ఇలా మనం ఏ జన్మలో ఏవైతే వ్యక్తులు కర్మలు చేసిపోతూ ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఆ కర్మలు చేసిపోయింది వాళ్ళ ఆత్మనే కాబట్టి, ఈ శరీరం ద్వారా చేస్తుంది ఆత్మ, కానీ శరీరం కాదు చేసేది, చేయించేది ఆత్మ కాబట్టి ఆ సంస్కారాలు కూడా ఆత్మ వెంటనే వెళ్తున్నాయి, కర్మ ఫలాలు కూడా ఆత్మ వెంటనే వెళ్తున్నాయి కాబట్టి చాలా మంచి కర్మలు చేసి దాన పుణ్యాలు చేసి ఎవరైనా శరీరాన్ని విడిచారనుకోండి, అప్పుడు ఎవరు వెళ్ళిపోయారంటున్నాం మనం, అయ్యో పాపం చాలా మంచి దాన పుణ్యాలు చేశారు, పోయాడు పుణ్యాత్మ అంటున్నాం. పుణ్య శరీరం అంటున్నామా, పుణ్య శరీరం పోయాడు అనట్లేదు, పోయాడు పుణ్యాత్ముడు అంటున్నాం. అలాగా చాలా పాప కర్మలు చేసి హత్యలు నేరాలు చేసి ఎవరైనా చనిపోయారనుకోండి, పాప అప్పుడేమంటారు, పోయాడు పాప ఇష్టవాడు, పాపాత్ముడు పీడ వదిలింది అనేస్తాం మనం. అలా ఇంకా బుద్ధుడు, గాంధీజీ ఇలాంటి వాళ్ళు వాళ్ళు చాలా మహోన్నత కర్మలు చేసిపోయారు కాబట్టి వాళ్ళకేమంటున్నాం, మహాత్మ అంటున్నాం. అలా రాముడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళు దేవాత్మ అంటున్నాం, ఎందుకంటే వాళ్ళలో ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి కాబట్టి మానవులుగా ఉంటూ వాళ్ళలో దివ్య కర్మలు, దివ్య సంస్కారాలతోటి వాళ్ళు కర్తవ్యాలు చేసిపోయారు కాబట్టి దేవాత్మ అంటున్నాం అనమాట. ఇవన్నీ చేస్తుంది ఆత్మే, సంస్కారాల రూపంలో తీసుకెళ్తుంది ఆత్మే, మళ్ళీ జన్మించేది కూడా సంస్కారాలతో ఆత్మనే అనమాట. సో అందుకోసమే పుణ్యాత్మ, పాపాత్మ, మహాత్మ, దేవాత్మ అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మనం 650 కోట్ల మానవాత్మలలో ఉండేటువంటి గ్రేడేషన్స్.
అయితే మీరు చెప్తున్నప్పుడు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది, ఇందాక మనం అనుకున్నట్టుగా సంస్కారం అనేది మనం మార్చుకోవచ్చు, మనం ఒక జీవితంలో ఏదో ఒక పాయింట్ లో రియలైజ్ అయినప్పుడు ఆ సంస్కారాన్ని మనం మార్చుకోవచ్చు, పోయేటప్పుడు ఇలాగా మా పరమాత్మ గానో దేవాత్మ గానో పుణ్యాత్ముడు గానో పాపాత్ముడు గానో వెళ్ళాలంటే ఆ సంస్కారాన్ని మనం మనమే సంస్కరించుకోవాల్సి వస్తుంది.
వెళ్ళొచ్చు.
అయితే అలా వెళ్ళాలి అన్నప్పుడు సంస్కారాన్ని మార్చుకోవాలి అనుకుంటే అటువంటి మార్పు సాధ్యమేనా, ఎక్కడ ఎక్కడ ఆరంభం అవుతుంది ఆ మార్పు?
మార్పు అనేది అయితే మనము మనలో ఎప్పుడైతే ఈ రాజయోగ అభ్యాసం తోటి ఒక విల్ పవర్ అనేది చెప్పుకున్నాం కదా, మనకు అవేకనింగ్ అనేది వస్తుంది కాబట్టి మనం మానవుల నుంచి దేవాత్మ లాగా కూడా మారవచ్చు, ఆ అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంటంటే మనం మార్పు మారుతాము సరే, నేను ఇప్పుడు మారాలనుకుంటున్నాను అని అంటే నేను ఎలా ఇక్కడి నుంచి ప్రాసెస్ మొదలెట్టాలి అనేది. సో ఎక్కడి నుంచి మొదలెట్టామో అక్కడి నుంచే మళ్ళీ మనం టెక్ చేయాలి. సో అలవాటు కావాలి అన్నప్పుడు ఆ కర్మలకి సీడ్స్ ఏదని చెప్పాం మనం, యాజ్ అ సో సో చెప్పు అని చెప్పుకున్నాం. సో కాబట్టి ఎక్కడి నుంచి మొదలైంది ఆ సీడ్ మనలో సంస్కారం కాకముందు?
అలవాటు మనలోనే మనతోనే
ఒక సంస్కారం కావాలి అన్నప్పుడు, ఒక సంస్కారం అయ్యేంత వరకు అది ప్రాసెస్ మొదలైంది ఎక్కడ? సీడ్. సంస్కారం అనేది ఫ్రూట్, అది అనుభవిస్తున్నాం మనం దాని ఫలాన్ని. బట్ స్టార్ట్ అయింది ఎక్కడ?
పూర్వజన్మలోనే.
పూర్వజన్మలో కూడా అది ఎక్కడ మొదలైంది? దాన్ని సంస్కారంగా కావాలి అని అంటే
అలవాటు,
అలవాటు అయింది అని అంటే అది ఎక్కడి నుంచి మొదలైంది? అది ఫస్ట్
ఆలోచన,
ఆలోచన కదా.
ఆలోచన.
సో థాట్స్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ అన్నమాట. ఆలోచనలు మన కర్మలకి బీజాలు. అందుకే ఏమంటాం, యు ఆర్ వాట్ యు థింక్. యద్ భావం తద్ భవతి. సో కాబట్టి మన ఆలోచన నేను అలాగా చేస్తూ 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 నాలో కొన్ని విషస్ సైకిల్స్ అనమాట తయారయ్యాయి. సంస్కారాల రూపంలో ఇంప్రెషన్స్ అనేది చాలా ఏర్పడిపోయాయి మెమరీస్ గా. ఇప్పుడు నేను మళ్లీ బ్రేక్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి? సంస్కారం నుంచి కాదు, బిహేవియర్ లెవెల్ లో నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేశాననుకోండి. ఇప్పుడు టీ కాఫీలు తాగడం చాలా అలవాటు, అడిక్షన్ అనుకోండి, కంటిన్యూస్ గా తాగుతారనుకోండి కొంతమంది. ఇంకెన్నో అలాంటి స్మోకింగ్ చేయని స్మోకర్స్ ఉంటారు, డ్రింక్ చేసేవాళ్ళు. ఈ అలవాట్లు నేను మానుకో మానుకో అని ఎన్ని మాటలు చెప్పినా సరే వాళ్ళని ఫిజికల్ గా మనం దూరంగా చేద్దాము, బాటిల్ కనపడకుండా చేద్దాం, సిగరెట్ కనపడకుండా చేద్దాం, ఇది కాదు. వాళ్ళని ఎంతగా చేస్తే మీరు ఆపలేరు. బట్ అది ఎప్పుడు సాధ్యం? తనంతట తానుగా ఆ వ్యక్తి నేను విడిచేసేయాలి అని ఆలోచన రాకుండా అది బ్రహ్మదేవుడి దిగి వచ్చినా మార్చలేదని చెప్తున్నా కదా. అంత స్ట్రాంగ్ అనమాట, అది మార్చే ఛాన్స్ లేదు మన చేతులలో అనమాట. ఎందుకంటే ఆ అలవాటు చేసుకున్నది కూడా మనం కాదు, చేయించింది. చెప్తున్నావు అలాగా, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇలాగా అసలు నాకు అలవాటు లేకుండా ఫ్రెండ్స్ పొద్బలంతో నేను అలాగే చేసుకున్నాను అంటాం, కానీ మనం చేయడం మొదలెచ్చినప్పుడే కదా. నేను ఒకసారి చేశాను, రెండు సార్లు చేశాను, మూడోసారి చేశాను, ఇలా ఎంతమంది ప్రయత్నించినా తనలో మార్పు తీసుకురావాలి అని ఆ మార్పు చేయలేరు. వాటిని ఎంత దూరంగా చేస్తూ మార్చాలని ప్రయత్నించినా కానీ ఎంతవరకైతే ఆ వ్యక్తిలో ఒక్క ఆలోచన నేను మారాలి అనేది అనుకోనంత వరకు, ఆ థాట్ రానంత వరకు అతను ఎవరు కూడా బ్రహ్మదేవుడి దిగి వచ్చినా కూడా మార్చలేరు అని చెప్పుకున్నాం మనం. అలాగా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట అది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఆలోచన నుంచి మళ్ళీ మొదలు కావాలి బ్రేక్ చేయడం అనగా విషస్ సైకిల్స్ అనమాట. ఎందుకంటే టు బ్రేక్ అన్ ఐరన్ మీ నీడ్ అన్ ఐరన్ అని చెప్పుకుంటాం. ఇనుము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మళ్ళీ దాన్ని వంచాలి అంటే దానికి మళ్ళీ ఇనుమే కావాలని చెప్తారు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అని చెప్తూ ఉంటాం. సో కాబట్టి మనం ఆలోచనతోటే మొదలెట్టాము, మళ్ళీ మనం ఆలోచన రూపీ బీజాలతోటే మళ్ళీ కొత్త సంస్కారాలను మళ్ళీ చిగురింప చేయాలి మనం అనమాట.
సిస్టర్ మీరు ఆలోచనలతోనే మన సంస్కారాన్ని మార్చుకోవడం మొదలు పెట్టాలన్నారు. ఆలోచనతో మొదలైంది కాబట్టి ఆలోచనతోనే బ్రేక్ చేయాలని. అసలు ఆలోచన ఎలాగా, ఎటువంటి ఆలోచనలు చేస్తే ఈ మార్పు సంభవిస్తుంది, ఎలా చేయాలి?
అలా చేయడం కోసం దానికి మనం ఇక్కడ రాజయోగ మెడిటేషన్ లో మనలో ఉన్న విల్ పవర్ ని జాగృతం చేసుకోవాలి అన్నప్పుడు ఒక శక్తి రావాలి మనకు, అది దాన్ని బ్రేక్ చేయడానికి కోసం కూడా ఎనర్జీ కావాలన్నమాట. సో ఆ స్ట్రాంగ్ విల్ పవర్ మనలో రావడానికి ఒక చాలా సింపుల్ టూల్ మనకి భగవంతుడు ఇచ్చినటువంటిది అనమాట. దాన్ని మనం యాజిటీస్ గా ఉపయోగిస్తే చాలా ఈజీ, అక్కడికి మనం చేరుకోవడానికి ఆ ఇన్నర్ పొటెన్షియాలిటీస్ మనం ట్యాప్ చేయొచ్చు, వాటిని బయటకు తీసుకురావచ్చు సర్ఫేస్ లోకి. సో దానికి ఏంటంటే మనం చిన్నగా చెప్పుకోవాలనుకుంటే మనం జావెట్రీలో చూసుకున్నట్టయితే దాని చిన్న ఈజీ ఈజియెస్ట్ ఫామ్ అంటే ఏంటి జామెట్రీలో, అసలు ఎవరైనా చిన్న పిల్లలు కూడా చేయొచ్చు అనమాట. ఈజీగా ఉండే ఫామ్ అంటే మనం ఏదంటాం, కొన్ని సర్కిల్ తీయొచ్చు, స్క్వేర్ గా
డాట్,
డాట్ అయితే గుడ్డి వాళ్ళు కూడా కన్ను పూసుకొని పెట్టచ్చు, పిల్లలు కూడా పెట్టచ్చు కదా. సో అంటే డాట్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఎవ్రీ డైమెన్షన్ స్టార్ట్స్ విత్ పాయింట్ అనమాట డాట్. బట్ డాట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్. సో అలా మనం ఎప్పుడైతే తెలుసుకున్నా మన అంతరాత్మ నేను అంటే ఎవరు?
ఆత్మ.
మారాల్సింది ఎవరు?
ఆత్మ
నేనే. సో నేను ఎలా ఉన్నానని తెలుసుకున్నాం, నేను ఒక సరస్వతి లాగా, నేను ఒక ఉమారాణి అనేటువంటి ఇమేజ్ ఏదైతే బయట ప్రపంచానుకుందో అది కాదు నేను. నేను ఇప్పుడు నా నిజ పరిచయంలో నేను ఎవరని తెలుసుకున్నాము? ఆత్మ. ఆత్మ ఎలా ఉంది? ఆత్మ యొక్క రంగు రూపు అవన్నీ మనకి ఇప్పుడు జ్ఞానం ద్వారా మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఆత్మ ఒక పాయింట్, ఒక డాట్, కంటి కనిపించని అతి సూక్ష్మమైన బిందు స్వరూపము, భుకుటి మధ్య నొసట మెరిసి అద్భుత తార, దివ్య సితార అని మనం తెలుసుకున్నాం. సో కాబట్టి సింపుల్ పాయింట్ థాట్ లో మనం తీసుకురావాల్సింది ఆలోచన నా గురించి వచ్చినప్పుడు మార్పు కోసం. అలా మనం ఒకవేళ ఆర్ట్ పెయింటింగ్స్ లో చూసుకున్నట్టయితే సింప్లెస్ట్ కలర్ అంటే ఏంటి? ఈజీగా అంత పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా అనమాట
వైట్.
ఈజీగా చేయడానికంటే వైట్ అనమాట, దాంట్లో ఏం కాంప్లికేషన్స్ లేవు కదా. డార్క్ అయిందా బ్రైట్ గా అయిందా ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈజీగా అంటే బస్ వైట్. లైట్ కలర్ ఏంటి? వైట్ కలర్. కాబట్టి ఆత్మ ఒక పాయింట్ అని తెలుసుకున్నాం, బట్ అది ఒక డార్క్ పాయింట్ కాదు, పాయింట్ ఆఫ్ లైట్, జ్యోతి బిందు, ఒక ప్రకాశవంతమైన బిందు స్వరూపం అని తెలుసుకున్నాం. అదొక థాట్. ఓకే, సో నేను ఇలాంటి బిందు, ప్రకాశవంతమైన బిందు స్వరూపాన్ని ఆత్మ. అలాగే సింప్లెస్ట్ సౌండ్ అంటే ఏంటి, అందరికీ నచ్చేది, అందరూ ఇష్టపడేది, అందరూ వినాలని కోరుకునేది, కానీ అంత ఈజీ కాదనమాట ఆ సౌండ్ క్రియేట్ చేసుకోవడం అంటే, వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఏ సాధనాలు ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేకుండా కూడా మనం ఆ మ్యూజిక్ ఆ సౌండ్ వినొచ్చు అనమాట. ఏంటి సౌండ్? అంటే
నిశ్శబ్దం.
నిశ్శబ్దం, వెరీ గుడ్, చాలా చక్కగా,
అందరూ ఇష్టపడేదని చెప్పారు కదా,
అందుకని నిశ్శబ్దం చాలా చక్కగా చెప్పారనమాట కదా. సో అందుకే ఏమంటాం దాన్ని, సైలెన్స్ కదా, సైలెన్స్ ఇస్ గోల్డెన్ అండ్ స్పీచ్ ఇస్ సిల్వర్ అని చెప్పుకుంటాం మనం. సో కాబట్టి శాంతి అనమాట. నిశ్శబ్దం అంటే ఏంటి, ఎక్కడైతే శబ్దం ధ్వని అనేది లేకుండా ఉంటే సైలెన్స్, శాంతి. సో అలా మరి నేను ఒక ప్రకాశవంతమైనటువంటి బిందు స్వరూపాన్ని అనుకున్నప్పుడు నా క్వాలిటీ ఏంటి, ఈ గుణం నాది. ప్రతి వస్తువుకు కూడా, ప్రతి పదార్థానికి దాని ఒరిజినల్ క్వాలిటీ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ యొక్క క్వాలిటీ ఏంటి? షుగర్ అనగానే మనకు గుర్తొచ్చేది
తీపి,
తీపి స్వీట్. అలాగే లెమన్ ఉంది, నిమ్మకాయ,
పులుపు,
చింతపండు,
పులుపు,
కాకరకాయ,
చేదు,
వేప,
చేదు,
ప్రతిదానికి ఒక క్వాలిటీ ఉంది. మరి ఆత్మగుణం ఏంటి? చెప్పలేము. ఆత్మకేం కావాలి, ఆత్మకి మనసుకేం కావాలి, ఆత్మకేం కావాలని కోరుకుంటాం?
శాంతి.
శాంతి. సో కాబట్టి మన ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీ ఏంటంటే పీస్, పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పుకుంటాం. నాకు ఆత్మశాంతి లేదు అని చెప్పుకుంటాం మనం. ఆత్మకి శాంతి కావాలి, అశాంతి కాదని చెప్పుకున్నాం కదా, బేసిక్ నీడ్, బేసిక్ సైకలాజికల్ నీడ్స్ అని చెప్పుకుంటాం మీకు. సో కాబట్టి ఐఎమ్ ఏ పాయింట్ ఆఫ్ లైట్, బట్ వాట్ క్వాలిటీ లైట్ ఐఎమ్? అ పీస్ఫుల్ లైట్ కదా. నా క్వాలిటీ ఏంటిది ఆత్మ యొక్క నిజ గుణం అంటే శాంతి. అందుకే మనం ప్రతిరోజు మొదలెట్టేప్పుడు అండ్ మళ్ళీ ముగించేప్పుడు కూడా ఏ మాట చెప్తున్నాం? ఓం శాంతి. మరి ఓం శాంతి అంటే అర్థం ఏంటి, అసలు ఎందుకు చెప్తున్నాం మనం ఇక్కడ? రామ రామ్ అని కానీ, నమస్కారం అని కానీ ఇలా చెప్పినా ఓం శాంతి అని ఇస్తాం మనం ఇక్కడ. ఇక్కడ బ్రహ్మకుమారీస్లో అందరికీ నేర్పించేది ఇదే, మనం కలుసుకున్నా వెళ్తున్నా ఏదన్నా ఆపేసేయాలన్నా ఏదన్నా మొదలెట్టాలన్నా ప్రతిదానికి ఓం శాంతి అని ఇస్తాం. అసలు ఏంటి దాని మీనింగ్ అనేది, ఆ ఓం అనే పదం ఏదైతే ఉంటుందో, వ్యాకరణ రీత్యా మనం ఓం పదాన్ని తీసుకున్నట్టయితే దాంట్లో మూడు పదాలు వస్తున్నాయి. ఏమిటి? ఇంగ్లీష్ లో అయితే ఏ యుఎం, తెలుగులో అయితే ఉమా. సో కాబట్టి ఏ యుఎం ఓం, ఆ ఉమా ఓం అని చెప్తుంటాం. ఆ మీన్స్ ఆచరణ, ఓ అంటే ఉచ్చారణ, మా అంటే మన మనసు యొక్క ఆలోచన. సో అలాగే ఇంగ్లీష్ లో కూడా ఏ అంటే యాక్షన్స్, యు అంటే అటరెన్స్, ఏమంటే మన మనసు, మైండ్, థింకింగ్ అనమాట. ఏంటిది ఇది? మనస వాచ కర్మల, థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్, త్రికరణ శుద్ధిగా అని చెప్పుకుంటున్నాం కదా. ఈ మూడు ఎప్పుడైతే మనది ప్రశాంతంగా ఉంటాయో, ఆటోమేటికల్ గా నేను శాంతి స్వరూపాత్మనైపోతాను. అందుకే ఓం శాంతి. ఓం అంటే ఏంటి? అహం, నేను. సంస్కృతంలో ఏమంటారు అంటే అహం ఆత్మ మమ శరీరం అని చెప్పారు. నేను ఆత్మ, నాది శరీరం. కానీ మనం ఏం చెప్పుకున్నాం, నేను శరీరం, నాది ఆత్మ అలా అనిస్తున్నాం. ఇప్పుడు మనం రైట్ కాన్షియస్ లోకి వస్తున్నాం, రైట్ మెంటల్ యాటిట్యూడ్ అన్నప్పుడు. సో మన యొక్క ఒరిజినల్ కాన్షియస్ ఏదైతే ఉందో, మనం ఉండాల్సినటువంటి స్మృతి ఏదైతే ఉందో, నేను ఆత్మ. ఎలాంటి ఆత్మ? నేను శాంత స్వరూపమైన ఆత్మ. సో మనం ఓం శాంతి అన్నప్పుడల్లా ముందు నేను ఒక శాంత స్వరూపమైన ఆత్మాన్ని ఫీల్ చేస్తూ, ఎదుటి వాళ్ళు కూడా ఎవరు? దేహం కాదు, వాళ్ళు ఆత్మలే కదా. సో వాళ్ళు కూడా ఒక శాంత స్వరూపమైనటువంటి ఆత్మే అనేటువంటి గ్రీటింగ్స్ అనమాట నేను ఎదుటి ఆత్మకి కూడా ఎప్పుడు తెలియపరచడం. అందుకోసం మనం ఇక్కడ ఓం శాంతి అని చెప్తూ ఉంటామని. ఇలా ఒక చిన్న థాట్ అనమాట, మళ్ళీ మన ఒరిజినల్ క్వాలిటీస్ వైపు తీసుకెళ్లినప్పుడు నేను ఒక ప్రశాంతమైన ఆత్మను, అది ఆటోమేటికల్ గా స్వభావంలోకి, వ్యవహారంలోకి రావడం సాధ్యమవుతుంది.
థ్యాంక్స్ సిస్టర్.
సో
సంస్కారంలో మార్పు రావాలి అంటే మన ఆలోచనలోనే మార్పు రావాలి అని చక్కగా చెప్పారు. స్మృతిలో మార్పు వస్తే ఆటోమేటిక్ గా బిహేవియర్ లో కూడా మార్పు వస్తుంది. మరి మరిన్ని విషయాలు తెలుసుకునేదాకా సెలవు. నమస్కారం. ఓం శాంతి సిస్టర్. శాంతి.